స్థూల శరీరం అంటే ఏమిటో చెప్పబోతా ఉన్నారు. అర్జునుడు, స్థూల శరీరం కిం,
స్థూల శరీరం కిం,
పంచీకృత మహాభూతైః
పంచీకృత మహాభూతైః
కృతం
కృతం
సత్కర్మజన్యం
సత్కర్మజన్యం
సుఖ దుఃఖ భోగాయతనం శరీరం అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతీతి షడ్వికారవత్ ఏతత్ స్థూల శరీరం. స్థూల శరీరం కిం, స్థూల శరీరం అంటే ఏమిటి? అన్ని కిమ్ము కహా కా ఏ, స్థూల శరీరం అంటే ఏమిటి? పంచీకృత మహాభూతై కృతం, పంచమహాభూతాలతో. ఆ పంచమహాభూతాలు కూడా ఎలా పంచీకృతమైనటువంటి పంచమహాభూతాలతో తయారైనటువంటిది, కృతం తయారైనటువంటి పంచభూతాలతో తయారైనటువంటిది దేహం అని మనకు అందరికీ తెలుసు. అయితే ఈ పంచభూతాలు పంచీకృతమైనటువంటి పంచభూతాలతో తయారైనటువంటిది ఈ స్థూల శరీరం. స్థూల శరీరం అంటే ఎదురుగా ముద్దులా కనపడే శరీరమే స్థూల శరీరం. ఈ స్థూల శరీరం పంచభూతాలతో తయారైంది, పంచీకృతమైనటువంటి పంచభూతాలతో తయారైంది, రైట్? సత్కర్మజన్యం, సత్కర్మలు చేయటం వల్ల వచ్చింది ఈ స్థూల శరీరం. మరి దేనికి పనికి వచ్చింది ఇది? సుఖ దుఃఖ భోగాయతనం, సుఖ దుఃఖాలనేటువంటి భోగాల్ని అనుభవించటానికి ఆయతనం, ఇల్లు లాంటిది. మనం ఇంట్లో కూర్చొని ఎట్టయితే మన వ్యవహారాలను చూసుకుంటామో అలా సుఖ దుఃఖాలు అనుభవించాలంటే ఈ జీవుడికి ఒక ఇల్లు కావాలి. అదిగో ఇదే దేహం. ఈ దేహంలో కూర్చొని రకరకాలైనటువంటి సుఖాలు దుఃఖాలు భోగాలు కష్టాలు సుఖాలు అన్ని అనుభవిస్తూ ఉంటాడు. అదిగో అలాంటిది ఈ శరీరం. ఇక ఈ శరీరానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది ఏమిటంటే అస్థి, అస్థి అంటే ఉండటం, జాయతే పుట్టటం, వర్ధతే పెరగటం, విపరీతమతే మార్పులు చెందటం, అపక్షీయతే క్షీణించటం అంటే కృశించటం, వినశ్యతి నశించటం. ఇది షడ్వికారవత్. ఈ రకంగా ఆరు వికారాలు ఉన్నాయి. వికారం అంటే ఏమిటి? మనం అనుకునే వికారం కాదు, వికారం అంటే మార్పు. ఏమిటా వికారం అని అంటే పుట్టటం, పెరగటం, మార్పులు చెందటం, కృశించటం, నశించటం. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతుంది. ఈ మొత్తం కలిపితే ఆరు వికారాలని, కాబట్టి ఈ ఆరింటిని కూడా వికారాలు అన్నారు, షడ్వికారాలు అన్నారు. ఏతత్ స్థూల శరీరం, ఈ ఆరు వికారాలతో కూడుకున్నటువంటిదే స్థూల శరీరం అని. ఇక్కడ పంచీకృత మహాభూతైకృతం అన్నారు. పంచీకృతమైనటువంటి మహాభూతాలు, భూతాలు ఏమిటో మనకు తెలుసు. ఏమిటయి? ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఈ ఐదింటిని కూడా పంచమహాభూతాలు అని అంటారు. నిజంగా ఈ పంచమహాభూతాలు ఉన్నవి ఉన్నట్టు కనుకైతే మనకు అసలు కంటికి కనపడవు. ఈ భూమి కూడా కనపడదు మనకి నిజంగా. కానీ ఇవి అట్లా లేవు, ఈ పంచీకరణం చెందినవి. ఈ పంచీకరణం చెందేటప్పటికీ మన ఇంద్రియాలకి గోచరం అవుతున్నాయి. ఎట్లా గోచరం అవుతున్నాయి? మన ఐదు ఇంద్రియాలకి గోచరమయ్యేటువంటిది భూమి అయితే, నాలుగు ఇంద్రియాలకు గోచరమయ్యేది నీరు, మూడు ఇంద్రియాలకు గోచరమయ్యేది అగ్ని, రెండు ఇంద్రియాలకు గోచరమయ్యేటువంటిది వాయువు, ఒక్క ఇంద్రియానికి గోచరమయ్యేది ఆకాశం. ఆకాశం ఎట్లా ఉందో తెలియాలని అంటే శబ్దం వల్లనే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పే మాట మీకు వినపడుతుంది, మీరు కనుక మాట్లాడితే నాకు వినపడుద్ది. ఇలా వినపడుతున్నది అని అంటే శబ్దం అనేటువంటిది ప్రసారం అవుతా ఉంది. ఇలా ప్రసారం కావాలంటే ఆకాశం ఉంటేనే, అంటే ఖాళీ స్థలం ఉంటేనే. దాన్ని బట్టి ఆకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. వాయువు ఉందనుకోండి, చర్మం, శబ్దమే కాదు చర్మం కూడా. చర్మం ఏమిటి? స్పర్శ. కాబట్టి గాలి కనుక ఉందని అంటే మన చర్మానికి తెలుస్తుంది గాలి ఉన్నది లేనిది. అప్పుడప్పుడు మనం అబ్బా ఏం గాలి పడుతుందండి అని అంటుంది. ఎవరికి తెలుసు గాలి పడుతుంది? కంటికి ఏమైనా కనపడుతుందనే కాదు, అంటే చర్మానికి తెలుసు. ఇట్లా మన ఇంద్రియాలకి గోచరం ఎట్లా అవుతుంది ఇవన్నీ అని అంటే పంచీకరణం చెంది. పంచీకరణం అంటే ఏమిటో ఈ గ్రంథంలోనే తర్వాత వస్తుంది కనుక అది ఇప్పుడు చెప్పటంలా. పంచీకరణం అంటే ఏమి లేదు, అది కాస్త ఇది కాస్త ఇది కాస్త కలగలపడం అనమాట. దాంట్లో కాస్త తీసుకొని దీంట్లో కాస్త తీసుకొని ఈ ముక్క ఆ ముక్క ఆ ముక్క ముక్క జాయింట్ చేయటం అవన్నీ చేశాడు పాపం ఆయన. అలా చేసేటప్పటికల్లా ఇవన్నీ పంచీకృత మహాభూతాలయ్య, పంచీకరణం చెందినటువంటి మహాభూతాలయ్య. ఈ పంచీకరణం చెందినటువంటి మహాభూతాల వల్ల ఈ స్థూల శరీరం తయారైంది. ఏమండి, ఐదు భూతాలు మనలో ఉన్నాయా? ఆ ఉన్నాయి. ఇప్పుడు మనలో ఎముకలు ఉన్నాయి కదా, ఈ ఎముకలన్నీ కూడా గట్టి పదార్థం అనమాట. ఇవి దేనికి సంబంధించినవి? భూమికి సంబంధించినవి, అంటే భూతత్వం అనమాట. సరే, మనలో రక్తము చీము మొదలైనటువంటి ఉన్నాయి, ఇవన్నీ ద్రవ పదార్థాలు. ఇది దేనికి సంబంధించింది? నీటికి సంబంధించింది, జలతత్వం అనమాట. ఇక మనలో అగ్ని అంటే టెంపరేచర్, 98.4 డిగ్రీ టెంపరేచర్ ఉంటుంది. ఈ అగ్ని దేనికి సంబంధించి, ఈ టెంపరేచర్ దేనికి సంబంధించి అనమాట, మనలో ఉన్నటువంటి అగ్నితత్వం అగ్నికి సంబంధించింది, అంటే ఆ భూతం మనలో ఉంది. ఇక నాలుగవది మన ముక్కు దగ్గరికి వచ్చి గాలి పీల్చుకో పీల్చుకోంటుంటే మనం పీలుస్తూ ఉంటాం, మళ్ళీ వదులుతూ ఉంటాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ఉంటాం. ఇది వాయువు, గాలి. కాబట్టి ఇది వాయుతత్వానికి సంబంధించింది. ఐదవది ఆకాశం. ఆకాశం అంటేనే ఖాళీ స్థలం కదా, మన లోపల ఖాళీ స్థలాలు ఉన్నాయి. మొత్తం కనుక కూరిస్తే ఆ స్తంభం ఉన్నట్టు ఉంటాం మనం కూడా. ఇక లోపల ఎక్కడా కూడా ఏది కూడా పెడతారు కీళ్ళు, కానీ మనకు ఏడే కాదు, ఇంతలో ముద్దలు కూడా వేయచ్చు లోపల, వేస్తే పోతా ఉంటాయి. ఎట్లా పోతున్నాయండి అవన్నీ? లోపల ఉంది ఖాళీ ప్లేస్, ఇవన్నీ దాంట్లో పడతా ఉంటాయి. మళ్ళీ దాంట్లో అన్ని మళ్ళీ బయటికి పోయి మళ్ళీ ఖాళీ అవుతా ఉంటుంది, మళ్ళీ ఖాళీ అయితే మళ్ళీ నింపుతా ఉంటాం, మళ్ళీ పోతా ఉంటుంది, మళ్ళీ నింపుతా ఉంటాం. ఈ ఖాళీ ప్లేస్, వ్యాక్యువల్స్, ఇవన్నీ కూడా ఏమిటంటే ఆకాశ తత్వానికి సంబంధించి. అందువల్ల మనలో, మన శరీరంలో ఈ ఐదు తత్వాలు కూడా ఉన్నాయి. అందుకనే మనిషి చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి తగలబెట్టేసిన తర్వాత అప్పుడు అంటారు, ఏముందనండి గాలి గాలిలో నీరు నీరులో కలిసిపోయిందండి అని. తెలుసో తెలియకో మొత్తం మీద చెప్పేస్తారు. అంటే పంచభూతాలతో తయారైనటువంటి దేహం పంచభూతాల్లో కలిసిపోయింది. కాబట్టి ఈ విధంగా ఈ పంచీకృతమైనటువంటి పంచభూతాలతో తయారైనటువంటిది ఈ శరీరం. ఇక రెండవ విషయం ఏంటంటే సత్కర్మజన్యం. సత్కర్మజన్యం ఈ శరీరం ఎట్లా వచ్చిందనంటే సత్కర్మలు చేయటం వల్ల వచ్చిందట. అదేమిటండి, ఎప్పుడు కష్టాలు దుఃఖాలు బాధలు అనుభవిస్తామంటే మనం సత్కర్మలు చేస్తే వచ్చిందా ఇది అని అనుమానం వస్తుంది కొంతమందికి. సరే, వాడిదంటే వాడి శరీరం అంటే సత్కర్మలు చేస్తే వచ్చింది, ఎందుకంటే వాడు ఎప్పుడు సుఖాలు భోగాలి, కోటీశ్వరుడు, హాయిగా ఏది కావాలంటే తెచ్చుకుంటాడు, అనుభవిస్తూ ఉంటాడు. మరి నా పరిస్థితి కదండి, కూలికి పోవాల్సి వస్తుంది కదండి అని మనం అనుకుంటా ఉంటాం. కానీ కూలికి పోయేవాడైనా, బాగా సుఖాలు భోగాలు అనుభవించేటువంటి కోటీశ్వరుడైనా, ఎవరైనా సరే, ఎవరి శరీరమైనా సరే, సత్కర్మల వల్లనే వచ్చింది దేహము. ఎందుకనంటే సత్కర్మలు కనుక చేయకపోతే మానవ దేహం రాదు. అది జంతువుగా, పశువుగా, పక్షిగా, క్రిమిగా, కీటకంగా, పాముగా, తేలుగా, జర్రిగా, బల్లిగా, నల్లిగా, పిల్లిగా, అదిగో అలా పుడతారనమాట. సత్కర్మలు చేసినటువంటి వాళ్ళకే, ఏవో కొన్ని పాపాలు చేసినప్పటికి కూడా సత్కర్మలు చేసినటువంటి వాళ్ళకే మానవ దేహం వస్తుంది. ఎందుకనంటే మానవ దేహం అనేటువంటిది ముక్తికి ద్వారం. మనం ముక్తిని కనుక పొందాలంటే కేవలం మానవుడు ఒక్కడే పొందగలుగుతాడు తప్ప జంతువులు కానీ, పశుపక్షాదులు కానీ, క్రిమికీటకాలు కానీ పొందలేవు. సరే, ఈ మధ్య పోయినాయి అనుకోండి, దేవతలు పొందుతారా? దేవేంద్రుడు కానీ, మరి మిగిలినటువంటి దిక్పాలకులు కానీ, దేవతలు కానీ, మరి వీళ్ళెవరైనా సరే మోక్షాన్ని పొందడానికి వీలుందా? పొందడానికి వీలు. అదేమిటండి, అవును, వాళ్ళు కూడా పొందడానికి వీలు, వాళ్ళకి దేహం లేదు సాధన చేయటానికి. మరి ఇయో జంతువులు, వీటికి బుద్ధి లేదు తెలుసుకోవటానికి. మరి మనము, మనకి శరీరము ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది. బుద్ధి ఉంది కాబట్టి బాగా తెలుసుకుంటాం, మనసు ఉంది కాబట్టి అనుభవాలు పొందుతుంటాం, శరీరం ఉంది కాబట్టి సాధనలు చేస్తుంటాం. అన్ని అవకాశాలు ఉన్నటువంటి జన్మ మానవ జన్మ. ఇటువంటి మానవ జన్మ అపురూపమైనటువంటిది, దుర్లభమైనటువంటిది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు శంకరాచార్యుల వారు వివేక చూడమండలి మొట్టమొదటి శ్లోకంలోనే. కాబట్టి అన్ని జీవుల్లో కూడా, అన్ని ప్రాణుల్లో కూడా ఒక్క మానవుడు మాత్రమే అత్యుత్తమమైనటువంటి జన్మ, దుర్లభమైనటువంటి జన్మ, రాకరాక వచ్చినటువంటి జన్మ. మనకి తెలియక ఈ రాకరాక వచ్చినటువంటి దుర్లభమైనటువంటి, అపురూపమైనటువంటి, దివ్యమైనటువంటి జన్మని ఎందుకోసమో తెచ్చుకొని ఇంకెందుకోసమో ఉపయోగించుకుంటాం అంటాం. ఇది మన తెలివి తక్కువతనం. కాబట్టి అటువంటి మానవ జన్మ వచ్చింది అనంటే సత్కర్మజన్యం, సత్కర్మల వల్లనే వచ్చింది. ఈ లోకంలో ఎన్నో బాధలు పడేటువంటి వాళ్ళైనా, రోగాలతో రష్టులతో ఉండేటువంటి వాళ్ళైనా, శరీరం శిథిలమైనటువంటి వాళ్ళైనా, ఎన్ని కష్టాలు ఉన్నటువంటి వాళ్ళైనా, సత్కర్మలు చేసి ఉంటేనే ఈ అపురూపమైనటువంటి దుర్లభమైనటువంటి మానవ శరీరం వస్తుంది. కాబట్టి ఇది మానవ శరీరం యొక్క గొప్పతనం. ఇక సుఖ దుఃఖ భోగాయతనం శరీరం. ఈ శరీరం ఎలాంటిదంటే సుఖ దుఃఖ భోగాయతనం. మనం ఏదైనా సుఖం అనుభవించాలనుకోండి, ఈ శరీరం ఉంటే అనుభవిస్తున్నావా, శరీరం లేకుంటే పోతే అనుభవిస్తావా? సుఖమైనా సరే దుఃఖమైనా సరే ఈ రెండిటి కూడా ఇది ఆయతనం. ఆయతనం అంటే ఒక నివాసం, ఒక ఇల్లు, ఒక ఇల్లు లాగాయనమాట. మనం ఏదన్నా తెచ్చుకొని తినాలంటే మనం ఏం చేస్తాం, మన ఇంట్లో తెచ్చుకొని తింటాం, అంతేగాని రోడ్డు మీద తినం కదా. అలాగనే ఏవైనా కొన్ని సుఖాలు భోగాలు కనుక పొందాలంటే ఆ ఇంట్లోనే మనం పొందుతా ఉంటాం. ఆ ఇల్లు ఎట్లా మనకు ఉపయోగపడుతుందో ఇదిగో ఈ ఇల్లు మనకి ఇట్లా ఉపయోగపడుతూ ఉంది. జీవుడికి ఇల్లు, మనకేమో ఆ ఇల్లు. కాబట్టి ఇది ఇల్లులాగా ఉపయోగపడతా ఉంది. అయితే ఈ శరీరానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని వికారాలు ఉన్నాయి. ఏమిటా వికారం అంటే ఆరు వికారాలు ఉన్నాయి, వాటినే షడ్ వికారాలు అన్నారు. అస్థి ఉండటం, ఉన్నది కాబట్టి ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నది. జాయతే ఎప్పుడో ఒకప్పుడు పుట్టింది. ప్రతి వాళ్ళు ఎప్పుడొకప్పుడు పుట్టారు కదా, ఎబ్బే నేను పుట్టలేదని అంటావా? దేహం మాత్రం పుట్టింది, మనమైతే పుట్టలేదు. కానీ మనం ఆత్మాని తెలుసుకుంటే పుట్ల, కానీ మనం ఆత్మాని పాపం మర్చిపోతా ఉంటాం ఎప్పుడు. అందుకని ఇప్పుడు దేహం సంగతి చెప్పుకుంటున్నాం కాబట్టి దేహం మాత్రం ఎప్పటికప్పుడు పుట్టింది. వర్ధతే పెరుగుతుంది. పుట్టినప్పుడు ఎట్టుంది, ఎంత ముచ్చటగా, అందరు వచ్చి ఎంత ముద్దు పెట్టుకున్నారు, ఎత్తుకున్నారు, ఏదేదో చేశారు. మరి బాగా పెరిగిన తర్వాత ఇప్పుడేమో ఎత్తుకుంటారు మనల్ని, ఎత్తుకుంటే వాడు సస్తాడు అన్యాయం. అందుకని ఇప్పుడు మాత్రం అలా పెరిగి 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 పెద్ద అవుతా ఉంటాం. సరే పెరిగి పెద్ద అయిందనుకోండి, అంతటితో అయిపోయినాయి ఆ మార్పులు. ఆహాహా, మరేమో తర్వాత విపరిణమతే, మార్పులు చెందుతా ఉంటాయి. ఇలా 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 మార్పులు చెందుతా ఉంటాయి. చిన్నప్పుడు ఉన్నటువంటి శరీరపు రంగు ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత ఉండదు. చిన్నప్పుడు ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి పటుత్వం ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత ఉండదు. ఇట్లా అనేక రకాలైనటువంటి మార్పులు చెందుతా ఉంటాయి. తర్వాత అపక్షీయతే, క్రమంగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత చిన్నంగా వెనక్కి తిరగటం ప్రారంభమవుద్ది, చిన్నంగా కృషించడం ప్రారంభమవుద్ది. కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు, అన్ని ఒక్కోటి పని చేయకుండా పోతా ఉంటాయి. చివరికి ఒకనాటికి అసలు పని చేయకుండా పోతాయి. వినశ్యతి అంటే ఆ దేహం కాస్త శిథిలమై ఎందుకు పనికి రాకుండా నశించిపోయి మట్టిలో గెలిచిపోతుంది. ఈ రకమైనటువంటి షడ్వికారాలతో కూడుకున్నటువంటిది స్థూల శరీరం.